తెంపనివై పొరింబొరిమి దేవకి బిడ్డల చిన్ని గుర్రలం చంపితివి అంతనైనను ప్రశాంతి వహింపకరాల మీదనం బెంపితి విశిరో ఇదియు వీరమే నా సరసంజనించి నిన్ చంపెడి వీరు డొక్క దేశ సక్రియ నొందెడువాడు దుర్మతి వరి దుష్టబుద్ధి అహంకారంతో కన్ను మిన్ను గానక పొగరెక్కి చెయ్యరాని పాపాలు ఎన్నో చేశావు. దేవకీదేవి కన్న బిడ్డల్ని చిన్నపిల్లల్ని పురిటి పాపల్ని చంపేవరా నీచుడా. అక్కడితోయినా నీ శిశు హత్యా పాతకానికి అంతం లేకుండా పోయింది. ఇంకా నీకు రక్తదాహం తీరలేదా? ఆడపిల్ల అని అయినా చూడకుండా నన్ను చంపడానికి సిద్ధపడతావా? నన్ను చంపడం నీ తరమా? నిన్ను పుట్టించిన వాడే నా కాళ్ళకి నమస్కారం చేస్తాడు రా మూర్ఖుడా. నేను సకల లోకేశ్వరిని, నన్ను నువ్వేమీ చెయ్యలేవు. అయినా ఆడపిల్లను చంపడం పెద్ద ఘనకార్యం అనుకుంటున్నావా మూర్ఖుడా? ఇదే నీకు నా హెచ్చరిక. నిన్ను చంపడం కోసం పుట్టవలసిన వాడు సరిగ్గా నేను పుట్టినప్పుడే పుట్టాడు. వాడు ఒక చోట సుఖంగా పెరుగుతున్నాడు, బాగా పెరుగుతాడు. వెన్న మేగడ నెయ్యి తిని మరీ పెరుగుతాడు, నున్నగా పెరుగుతాడు. ఆ తర్వాత నున్నగా నీ ప్రాణం తీసేస్తాడు, క్షవరం చేస్తాడు. నిన్ను చంపేవాడు మరొక చోట సుఖంగా పెరుగుతున్నాడు, నీకు మరణం తప్పదు తప్పదంటూ మహనీయ గుణాస్పదయైన ఆ దేవి ఈ మహిలో ఉన్న జనం తనని దుర్గాదేవి, భద్రకాళి, కుముద, విజయ, వైష్ణవి, చండిక, శారద, నారాయణి, ఈశాన, అంబిక, మాధవి, కన్యక ఇత్యాది నామములతో పదే పదే స్తోత్రం చేస్తూ ఉండగా అనేక ప్రాంతములలో గుడులలో అమ్మవారిగా వెలిసి అంతర్ధానం అయిపోయింది. దేవతలు కూడా ఆ తల్లిని స్తోత్రం చేస్తూ మాయమైపోయారు. అప్పుడు ఆ జగన్మాత అదృశ్యం అయిపోగానే అసలు ఆవిడ తిడుతూ ఉంటేనే వీడి గుండెలు అవిసిపోయాయి, కంగారు వచ్చేసింది. ఒక్క క్షణం కంపించిపోయాడు. తిట్టిన తిట్టు తిట్టకుండా గొక్క తిప్పుకోకుండా తిట్టేసింది అమ్మవారు. పైగా మరో కొత్త బాంబు వేసిపోయింది. వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోకుండా, నిన్ను చంపేవాడు ఒక చోట హాయిగా పెరుగుతున్నాడు, వాడి చేతిలో నీకు సావు తప్పదంది. దాంతో వాడు ఉలిక్కిపడి వెంటనే దేవకీ వసుదేవుల కాళ్ళ మీద పడిపోయాడు. వాడి భయం కలిగిందనమాట. ఈ మహాత్ములకు అపచారం చేశాను, అనవసరంగా వాడి జోలికి వెళ్ళాను, అదే నాకేదో గండం తెచ్చిపెట్టినట్టుంది. నిజంగా దేవకీదేవికి ఆడపిల్ల పుట్టింది కానీ కృష్ణుడు పుట్టలేదు అనుకున్నాడు. వాడు పుట్టినే హింస చేశాను అనుకున్నాడు. అనుకుని కాళ్ళ మీద పడిపోయి బావా రక్షించు రక్షించు అన్నట్టు వాడు. కొంచెం భయం కలగటం వల్ల ఆ పుణ్యాత్ముడి కాళ్ళ మీద పడి నన్ను క్షమించు బావా, నేను తెలియక ఆకాశవాణి పలుకుల్ని నమ్మాను. ఆ మాటల్ని నమ్మి మిమ్మల్ని చెరసాల పాలు చేసి మీ పిల్లల్ని చంపి మీకు గర్భశోకం కలిగించాను, నన్ను క్షమించు. ఆకాశవాణి కూడా అసత్యం ఆడుతుందని ఇప్పుడే తెలిసింది. ఆకాశవాణి అవకాశవాణి అనే విషయం నాకు ఇప్పుడు తెలిసింది, నన్ను క్షమించు. అయినా ఒక విధంగా ఆలోచిస్తే ఎక్కడి హంత మీ శిశువులెక్కడి హన్యులు దూరనేటికి. మనుషుల యొక్క పూర్వకర్మ వాళ్ళకి కష్టాలు సుఖాలు తెచ్చిపెడుతుంది. మీ పిల్లలు ఎప్పుడో పాపం చేసుంటారు, అందుకే నా చేతిలో చచ్చిపోయారు, నేను నిమిత్తమాత్రుణ్ణి. ఏనెక్కడి హంత, నేను హంతకుండి కాదు, మీ శిశువులు ఎక్కడి హన్యులు, మీ శిశువులు నా చేతిలో చావడం ఏం లేదు. ఇదంతా పూర్వకర్మ. మీకు తెలియంది ఏముంది? ప్రాణులని పూర్వజన్మ కర్మ తిప్పుతూ ఉండగా ఒకడిని తిట్టడం, ఒకడిని పొగడ్డం చేస్తారు. నిజానికి ఎవడూ మనకు అపకారము చేయలేదు, వాడిని తిట్టడం అవసరం లేదు. ఎవడూ మనకు ఉపకారము చేయలేదు, వాడిని పొగడం అవసరము లేదు. ఈ తెలియక దేవుడిని పూజించాను, నా కొడుకుని చంపాడు, నా కూతుర్ని చంపాడు, నేను ఎన్నో పారాయణలు చేశాను, ఈ దేవుడు అన్యాయం చేశాడని మూర్ఖులు పలుకుతారు. ఎందుకంటే దేవుడు అలా నిర్వికారంగా చూస్తాడు, ఎవడికి అన్యాయం చేయడు, అపకారము చేయడు. వాడు చేసుకున్న పాపము వల్ల వాడికి అంతే ఆయువు ఉన్నది, వాడి పుణ్యం వల్ల వాడికి అంతే ఆయువు ఉన్నది. తన పూర్వ పాప పుణ్య కర్మములను జీవులు అనుభవిస్తున్నారు. పరమాత్ముడు అలా సూర్యుడు చూసినట్టు చూస్తాడు, ఎవరితో సంబంధం లేదు. మనమజ్ఞానంతో తెలియక మన కర్మలు మనం అనుభవిస్తూ మనం చేశామని కూడా తెలియక ఈ జన్మలో ఇలా ఏడుస్తూ ఉంటాం. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఇవాళ మనకి గర్భశోకం వచ్చినా సంతోషం వచ్చినా ఈ రెండు మన కర్మలే, ఎవ్వరూ ఎవరికి బాధ్యులు కారు. అన్నిటికీ మనమే పూర్తిగా బాధ్యులం. అది తెలియదు. తెలియక సుఖం వచ్చినప్పుడు మాత్రం నేను కష్టపడి వ్యాపారం చేసి పైకొచ్చానని పొగుడుకుంటాడు తనని. వీడు కష్టపడి పైకొచ్చాట, అదే కష్టం వచ్చిందనుకోండి, డబ్బు పోయిందనుకోండి, అంతా నన్ను అన్యాయం చేశారండి, ఎన్ని పారాయణలు చేశానంటే నా డబ్బంతా పోయిందండి అంటాడు. పిచ్చ, ఇందులో ఎవరెవరికి అపకారము చేయలేదు, ఉపకారము చేయలేదు. ఇప్పుడు నువ్వు చేస్తున్న పారాయణలు భవిష్యత్తులో నిన్ను సుఖపెడతాయి. ఎంతకు పూర్వం చేసినది ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఒకేసారి ఏది ఫలించదు, పుష్పించదు, కాలం రావాలి. ఆ రకంగా నేను హంతని కాదు, మీ శిశువులు హన్యులు కాదు అనగానే వెంటనే నిజమే అన్నాడు వసుదేవుడు. అప్పటికప్పుడే వసుదేవుడికి, దేవకికి, కాళ్ళకి ఉన్న సంకెళ్ళు, చేతులకు ఉన్న సంకెళ్ళు తీసి పక్కన పారేసి వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇచ్చి కౌగిలించుకుని నన్ను ఆశీర్వదించు బావా అంటుంటే నీవన్నది నిజమే అన్నాడు వసుదేవుడు. వెంటనే క్షమించాడు. జ్ఞానులు అలా క్షమిస్తారు. బావా నీ వచనంబు నిక్కముసుమి ప్రాణుల్ గత జ్ఞానులై నీవేనంతును లోభమోహమదభి నిర్మిత్ర తామోద శోకావేశంబుల వండురు బొడుతురు ఏకాకారుడై సర్వరూపావిష్టుండవు ఈశ్వరున్ తెలియలేరు అన్యోన్య విభ్రాంతులై. బావా నీవు అన్నదంతా నిజం. ఈ ప్రాణుల్ని మాయ పట్టుకోగా తమ జ్ఞానమంతా కోల్పోయి లోభం మోహం మదం భయం ఇటువంటి వాటిల్లో పడి నువ్వు చంపావు, నువ్వు రక్షించావు, నువ్వు అన్నం పెట్టావు, నువ్వు పెట్టలేదు, నువ్వు పొగిడావు, నువ్వు తిట్టావు అని ఇతరుల మీద అభాండాలు వేస్తారు. అన్యోన్య నిర్మిత్రతామోద శోకావేశంబుల ఇతరుల మీద అభాండం వేసి వాడు తిట్టాడు, వీడు కొట్టాడు, లేదా వీడు అన్నం పెట్టాడు, వీడు ఉపకారం చేశాడు, వాడు అపకారం చేశాడు అంటారు. కానీ నిజానికి అపకారం ఉపకారం చేసేవాడు ఎవడు లేడు. ఎవడైనా తన కర్మను తాను అనుభవిస్తున్నాడు. ఈ తిట్టేవాడు, పొగిడేవాడు, పెట్టేవాడు, చంపేవాడు అంతా నిమిత్తం మాత్రం. ఇది తెలియకపోవడం ఏమవుతుంది? శోకంలో మోహంలో పడతాడు. కొందరిని శత్రువుగా భావిస్తాడు, కొందరిని మిత్రుడిగా భావిస్తాడు. మళ్ళీ దానివల్ల ఏమవుతుంది? పరస్పర వైరుధ్య భావాల వల్ల ఒక క్షణం దుఃఖం, ఒక క్షణం సుఖం పొందుతూ ఉంటాడు. విభ్రాంతిలో పడతాడు. ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు. ఇవాళ మన పిల్లలు మనల్ని సుఖపెడుతున్నారంటే అది మన పుణ్యం, వాళ్ళు దుఃఖపెడుతున్నారంటే అది మన పాపం. అందుకే జ్ఞానులు ఎప్పుడు ఏదో తెలియక చేసే పాపం అది శోకరూపంలో అనుభవిస్తున్నాం అనుకుని పరమాత్ముడినే పట్టుకుంటారు. ఒక్కొక్కప్పుడు ఆనందం కలిగింది, అప్పుడు కూడా మేము ఏదో పుణ్యం చేసి ఉంటాం, ఆ పరమాత్ముడు అనుగ్రహించాడు అని అప్పుడు పరమాత్మనే పట్టుకుంటారు. సుఖదుఖములు రెండింటి ఎడల ఒకే రకంగా ఉంటే వాడు ద్వంద్వాతీతుడు. నీవు చెప్పిన ప్రకారమే మా పిల్లల్ని చంపింది నువ్వు కాదు, చచ్చింది వాళ్ళు కాదు, ఇదంతా వారి కర్మయోగం అని పలకగానే సంతోషించి కంసుడు, అమ్మయ్యా మీరు అన్నీ మర్చిపోయారే పాత పగ, ఇక మీ ఇంట్లోకి వెళ్ళి మీ ఆస్తి మీకు ఇచ్చాను అనుభవించండి అని వాళ్ళని పంపేశాడు. కంసుడు వైరభక్తితో శ్రీకృష్ణుడిని నిరంతరం తలుచుకుంటున్నాడు కాబట్టి అతనికి ఏ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా నిరంతరం కృష్ణుడే కనపడ్డాడు. కృష్ణుడికి సంబంధించిన వార్తలే వినపడ్డాయి. దేని మీద దృష్టి ఉంటే అదే మన చెవిని పడుతూ ఉంటుంది. అమ్మవారు నిన్ను చంపేవాడు ఒక చోట పుట్టి సుఖంగా పెరుగుతున్నాడు, వాడి చేతిలో నీకు మరణం తప్పదు అని హెచ్చరించి అదృశ్యురాలు కాగానే వీడు మంత్రులతోటి గొప్ప సమావేశం నిర్వహించాడు. వీడే పరమనీచుడంటే వీడికంటే నీచులు ఆ మంత్రులు. సహజంగా రాజు గద్దయినా మంత్రులు హంసలయ్యి ఉండాలి, అప్పుడు కొంతవరకు హింస అప్పుడు హింస కొంతవరకు తగ్గుతుందని శాస్త్రం. కానీ ఇక్కడ రాజు గద్ద కంటే నీచుడు, ఇక మంత్రులు గొడ్లగోపలు రాబందులు మొదలైనటువంటి వాళ్ళు. అందువల్ల ఏమవుతుందన్నమాట, వాళ్ళు చెప్పే సలహాలు కూడా అలాగే ఉంటాయి. మంచి మంత్రులున్న రాజుగారు ఎప్పుడు జగత్తులో ప్రసిద్ధి పొందుతాడు. సరైన మంత్రులు లేకపోతే, మంత్రాంగం లేకపోతే రాజుగారికి చెడ్డ పేరు వస్తుంది. కంసుడిని సగం పాడు చేసింది వాడి దగ్గర ఉన్న మంత్రులు కూడా. వాళ్ళంతా కంసుడి ద్వారా అసలు విషయం విని, కంసాను అనేది ఏమిటి, దేవకీదేవికి 8వ గర్భంలో అబ్బాయి బదులుగా అమ్మాయి పుట్టిందా, ఆ అమ్మాయిని నువ్వు చంపబోతే ఆకాశంలోకి ఎగిరి సింహవాహనం మీద 8 చేతులతో దివ్య రూపంతో దర్శనమిచ్చిందంటున్నావు, అమ్మవారు అయిపోయిందంటున్నావు. ఆ వెళ్ళిపోతున్న అమ్మవారు నిన్ను చంపేవాడు కుర్రవాడు ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడని చెప్పిందంటున్నావు, అదే కదా నీ భయం. దీనికి ఎందుకు ఇంత భయపడ్డావు? అనవసరంగా భయపడుతున్నావు తప్ప భయపడవలసిన అవసరం లేదు. ఏమిటో తెలిసిన అసలు రహస్యం, చంటి పిల్లవాడు ఒకటి ఇంచుమించుగా ఈ మధ్యకాలంలో పుట్టాడు. అంటే నిన్నో మొన్నో పుట్టుండాలి, అమ్మవారు చెప్పిన మాట ప్రకారం ఆవిడ పుట్టినప్పుడే పుట్టుండాలి. ఆ వయస్సు కలిగిన పిల్లలు ఎక్కడెక్కడున్నారో దేశమంతా తిప్పుదాం, మన వాళ్ళని పంపించి పిల్లలు ఎక్కడున్నారో గాలించి కనిపించిన పిల్లవాళ్ళలా చంపించేసేద్దాం. ఇట్టయిన తడయ నేటికి పట్టణముల పల్లెలందు మందలయందు, పట్టణాలు పల్లెలు మందలు అన్ని చోట్ల చంటి పిల్లలు ఎక్కడున్నారో వెతికేటటువంటి ప్రత్యేకమైన రాక్షస గణాన్ని పంపుదాం. వీళ్ళు వెళ్ళి పిల్లల్ని వెతికి పట్టుకుని కనిపించిన వాడిని కనిపించినట్టు చంపేస్తే ఇక నీకు ఏ గొడవ ఉండదు, తంటా ఉండదు, పెంటా ఉండదు.
దానివల్ల ఎన్ని లాభాలు ఉంటాయి? వీళ్ళందరికీ నాయకురాలుగా మన పోతనని నియమిద్దాం. ఆవిడ కొంచెం బాగా బలంగా ఉంటుంది, చంపడానికి ఉత్సాహము చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడు నాయకురాలు బాగా గొప్ప హింస కలిగిందైతే కూడా ఉన్నవాళ్ళు ఆవిడని అనుసరించి ఇంకా హింసను పెంచుతారు. ఎప్పుడు నాయకుడిని బట్టే లేక నాయికని బట్టే అనుచర గుణం నడుచుకుంటారు. గురువుగారు రోజు నారాయణ స్మరణ చేయండి అని చెప్పి ఈయన మాత్రం ఇంట్లో కూర్చుని సినిమా పాటలు వింటున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఓహో, గురువుగారు పాటలు వింటున్నారు కదా, మనం కూడా పాటలు విందాం అనుకుంటారు. అలా కాకుండా ఆయన నారాయణ అంటే వీడు నారాయణ అంటారు. యథా రాజా తథా ప్రజాను శాస్త్రం ఉన్నది. కాబట్టి నాయకుడు ఎప్పుడు సరి అయిన వాడు అయి ఉండాలి. నాయకుడు సక్రమంగా లేకపోతే కార్యక్రమాలన్నీ అస్తవ్యస్తం అవుతాయి. పోతలని పంపిద్దాం, దానికి పిల్లల్ని పసిగట్టే శక్తి ఉన్నది, చంటి పిల్లల్ని అది చంపుతుంది. దానితో పాటుగా మరికొంతమంది ఉన్నారు, తృణావర్తుడు, అరిష్టాసురుడు, బకుడు, ప్రలంబుడు, ధేనుకుడు, వత్సాసురుడు, అఘాసురుడు, వీళ్ళంతా పోతన గారికి కొందరు సోదరులు, కొందరు కొడుకులు, కొందరు బావలు బావమరుదులు. పెద్ద బెటాలియన్ బాబోయ్, అది అందరూ బంధువులేమండి, అందరూ ఒకే ఇంటి పేరు వాళ్ళు. వీళ్ళందరినీ పంపామంటే ఇక కనిపించిన వాడిని కనిపించినట్టు చంపేస్తారు, ఇంకా గొడవ ఉండదు, దానితో మనకి భవిష్యత్తులో భయం ఉండదు. ఇంకా పిల్లల్ని చంపడం ఒక ఎత్తు అయితే విష్ణువు బతికున్నంతకాలం మనకి సుఖం ఉండదు. మనం చేయవలసిన పని విష్ణువుని చంపడం. రాజా, నీలో కొంత పొరపాటు ఉన్నది, ఆ పొరపాటు వల్ల ఇంతవరకు తెచ్చుకున్నవారు. మనం ఒకప్పుడు దేవతల మీదకి దండయాత్రకు వెళ్ళాం, వెళ్ళిన తర్వాత ఏం చేసావు, దేవతల్ని జయించి మళ్ళీ క్షమించి వదిలేసావు, అందుకే వాళ్ళు రెచ్చిపోయారు. శత్రువుని ఎప్పుడూ కూడా పూర్తిగా నాశనం చెయ్యాలి, మూడు విషయములలో మెత్తపడకూడదని చెప్పారు. ఇక్కడ వాళ్ళు చెప్పింది ఒక విధంగా చాలా మంచిది, శాస్త్రమే చెప్పారు. ఏమిటది అంటే, నొచ్చిరి శాస్త్రములు నుచును విత్తలవిడి తిరుగరాదు. మొట్టమొదటిది ఏమిటంటే, శత్రువుల విషయంలో ఎప్పుడూ కూడా వాడు చచ్చిపోయేదాకా విడిచిపెట్టకూడదు. అసలు శత్రుత్వం రాకుండా చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. మనం అందరితో శత్రుత్వం తెచ్చుకుంటే ఎలా బతుకుతాం? అసలు ప్రతి వ్యక్తితో ఎప్పుడో ఒకప్పుడు పని వస్తుంది. ఇవాళ మనం తొందరపడి ఒకరిని తిట్టితే రేపొద్దున వాడే మళ్ళీ మనకి పనికి అవసరం రావచ్చు. కాబట్టి జ్ఞానులు ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు తమ నోటితో ఇతరులను తిట్టి తగాదా తెచ్చుకోరు. నోరే వీపుకి తెచ్చి పెడుతుంది. అనవసరంగా రోజు వెళ్ళేవాడిని పోయేవాడిని గిల్లేమనుకోండి, కొద్ది రోజుల పైకి వీళ్ళంతా కలిసి చంపేస్తారు, విసిగిపోతారు, రాని వారి దగ్గరికి. అసలు ముందు ముఖ్యంగా అందులో నోటితో ఎప్పుడు కూడా దుర్మార్గుని కూడా ముందు పొగిడి వాడిని మార్చాలండి. అందుకే గురువులు చేసే పని ఏమిటో తెలుసా, ముందు అజ్ఞానంలో ముంచెత్తుతారు, పొగుడుతారు. కానీ ఎల్లవేళలో పొగిడితే వీడు భ్రష్టుడు అవుతాడు కనుక క్రమక్రమంగా ఇంజక్షన్ పొడిచినట్టుగా సన్నగా పొడుస్తారు, నాయన నీలో లోపాలు దిద్దుకోని. ఇక్కడ గురువులకి ద్వేషమా లేక రాగమా? కాదు, వాడు బాగుపడాలి. ఒక వ్యక్తిని కైవల్యానికి పంపించడం కోసం గురువుగారు బాగా ప్రక్షాళన చేస్తున్నాడు. కుళ్ళిపోయిన బట్ట ఉంది, ఆ బట్టను ఎంతకాలం కడతావు నువ్వు, వాసన వస్తుందిగా, అందుకని దాన్ని ఏం చేయాలి, సబ్బు పెట్టాలి, జాడించాలి. అంటే ఇంటికి వెళ్ళాక, ఇక్కడ జాడిస్తే 8 ట్యాంకులు అవుతాయి ఇటు, అందుకని ఇంటికి వెళ్ళాక బాగా దాన్ని జాడించి ఆ వస్త్రాన్ని ఆరేయాలి. అప్పుడు ఏమవుతుంది, అందులో మురిగిపోతుంది. ఆరి చాకలి బండ మీద వెయ్యర దెబ్బ, దరు వెయ్యర దెబ్బని బాధితే కదా ఆ వస్త్రం పవిత్రమై ప్రక్షాళనయ్యి తెల్లగా మారుతుంది. అంటే చావు దెబ్బలు తింటే కానీ బట్ట పవిత్రం అవడంలా, వేడి వేడి ఇస్త్రీ పెట్టి పెట్టి దాన్ని బాగా సవరదీస్తేనే అప్పుడు చేతికి ఇలా వేసుకోవడానికి లాల్చి బాగుంటుంది, లేకపోతే బాగుండదు. మీరు చూసారా లేదు కదా, మీరు వేసుకున్న బట్టలన్నింటినీ కూడా ఇస్త్రీ పెట్టితే బాగా తోముతున్నాడు వాడు, ఐరన్ చేయడం అంటున్నారు మీరు, అంతే కదా. అప్పుడు ఆ ఇస్త్రీ పెట్టి ఎలా ఉంటుంది, అది బాగా కాలికాలు ఉంటుంది. వేడి వేడి ఇస్త్రీ పెట్టి పెట్టినప్పుడు ఈ లాల్చి బాబోయ్ బాబోయ్ అని బాల్చేది అనట్లా చక్కగా తయారవుతుంది. ఆ తర్వాత శరీరానికి మనకి ఆభరణంగా ఒక వస్తువుగా శోభిల్లుతోంది. అంటే బట్టలు దెబ్బలు తింటున్నది, జాడింపులు జాడింపజేయిస్తోంది, దాన్ని బాగా జాడిస్తున్నాం. తర్వాత దాని ఎండలో పైగా సూర్యుడికి ఎదురుకుండా పెట్టి మధ్యాహ్నం పూట, మిట్ట మధ్యాహ్నం పూట ఓ కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నాడు ఈ మధ్యన సూర్యుడు, మరీ వేడి ఎక్కువ చూపిస్తున్నాడు. ఈ వేడిలో మలమల మాడిపోయాక ఆ తర్వాత ఇస్త్రీ అయ్యాక అప్పుడు కదా బట్ట శోభిల్లుతోంది. ఒక కట్టుకునే వస్త్రమే ఇన్ని బాధుళ్ళు, ఇన్ని దెబ్బలు, ఇన్ని ఇస్త్రీలు పొందితే కానీ మన శరీరం మీద శోభిల్లడంలా. ఇక మరి మనం ఎలా శోభిల్లాలి అంటే, మనం కూడా బట్ట కంటే కొంచెం ఇంకొంచెం మందంగా వెళ్ళం. అందుకని మొదట్లో గురువుగారు ఏం చేస్తారనమాట, ఊరికే పైపేర అలా సబ్బు పెట్టినట్టుగా పొగుడతారు, ఆ తర్వాత చల్లని నీళ్ళలో అలా కసే పట్టి పెడతారు. ఇక అక్కడి నుంచి జాడింపు ఉతుకుడు మొదలవుతుంది, ఆ తర్వాత ఎండలో ఆరేయడం ఉంటుంది, ఆ తర్వాత ఇస్త్రీ ఉంటుంది, అప్పుడు వాడు బాగుపడతాడు. తప్పదు ఇది. ఎంతటి వాడైనా సరే జీవితంలో ప్రక్షాళన పొందాలి. కాకపోతే ఎల్లకాలం ఆ నానబెట్టడంలోనే మిగిలిపోతున్న శిష్యులు ఎక్కువ మంది ఉంటారు. అంటే గురువుగారు పక్కనే ఉంటారు, చల్లని నీళ్ళలో వాళ్ళని నానబెట్టాల్సిందే, రోజు వాళ్ళని పొగడాల్సిందే, వాళ్ళని పొరపాటు ఒకసారి ఉతికామా వాడు వీడికే ప్రమాదం తెచ్చి పెడతాడు. అలాంటి శిష్యులు కూడా ఉంటారు. కాబట్టి ఎల్లవేళలా చన్నీళ్లలో నానబెట్టబడే వస్త్రంలా కాకుండా అలా ఉంటే చిమికిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు బట్టని నానబెట్టినట్టుగా ఎప్పుడు మిమ్మల్ని అజ్ఞానంలో ముంచెత్తి గురువుగారు విజ్ఞానం చెప్పకపోతే, అందులో లోపం చెప్పకపోతే, చల్లని నీళ్లలో నానిపోయిన వస్త్రం కొంతకాలానికి ఏమవుతుంది, క్రమక్రమంగా చివికి ముక్కలైపోతుంది. అంచేత గురువులు ఎప్పుడైనా ఏదైనా అన్నారంటే మనల్ని ప్రక్షాళన చేసి శుభ్రంగా భవిష్యత్తులో ఒక ఉత్తమ స్థితికి తీసుకెళ్లడానికి అర్థం. అంతేగాని గురువు గారికి ఎవరి మీద ప్రత్యేకమైన పక్షపాతం ఉండదు, రాగము ఉండదు, ద్వేషం ఉండదు. కానీ సాధనని బట్టి ప్రేమిస్తారు, అంతకంటే లేదు. యశోదైనా ఒకటే, ఇంకొక స్త్రీ అయినా ఒకటిగా కృష్ణుడికి, కానీ యశోదను ఎందుకు తల్లిగా ఎన్నుకున్నాడంటే ఆవిడలో ఉన్న గుణములను బట్టి. మీ గుణములే భగవంతుడి దగ్గరికి మిమ్మల్ని తీసుకెడతాయి. యశోదని అంత ప్రేమగా చూసిన వాడు నన్నెందుకు చూడలేదని ఇంకో తల్లి అక్కడ అన్నది అంటే ఆవిడకి చాలా కాలం పాటు దెబ్బలు తగిలాయి. ఆవిడ ఉతికి ఉతికి ఉతికిన తర్వాత ఇప్పుడు బాగా మల్లెపూలు అయ్యాక దగ్గరికి తీసుకుని ధరించాడు ఆయన. నీకు కూడా కొంతకాలం పడుతుంది, ఈలోపు నువ్వు ఉతుకుళ్ళు తినాలి, నాలుగు బండ దెబ్బలు తినాలి, రాతి బండ మీద దెబ్బ తిరగా 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 ఎప్పుడూ అవుతావు. అవ్వడానికి నీకు ముందు సహనము కావాలి. అందుకని నిరంతరం భగవంతుడు సాధనలో ముంచెత్తి గురువులైనా భగవంతుడైనా సరే ఎప్పటికో ఒకప్పటికి మనల్ని పక్షాళకి తీసుకొస్తాడు. కాబట్టి ఏం చేయాలి మనం? నోటితో ఎప్పుడు వీలున్నంత వరకు పవిత్ర వాక్కు పలకాలి. అనవసరంగా ఇతరులు తెప్పామనుకోండి, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు అని మన దగ్గర బలం ఉందని, నోరుందని అందరినీ తగాదా పెట్టి అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తే ఎప్పుడో ఒకప్పుడు నిన్ను అదుపులో పెడతారు వాళ్ళంతా, సావు దెబ్బలు తింటాం. అందుకని ముందు ఏం చెప్పారు, నోటితోటి తగాదా తెచ్చుకోకు, సాధ్యమైనంత వరకు ఎవరిని తిట్టి శత్రువుని చేసుకోకు. పొరపాటున శత్రువు అయ్యాడనుకుంది అవతల వాడు, వాడితో యుద్ధం చేయాల్సి వస్తే వాడిని సర్వనాశనం చేసేదాకా నిద్రపోవు. నువ్వు మళ్ళీ వాడు జోలికి వెళ్ళి వాడు కొంచెం గిల్లు వదిలేవా, వాడు మాత్రం ఎప్పుడో ప్రాణం తీస్తాడు. అందుకని శత్రుత్వం రాకుండా చూసుకో, వస్తే చంపేయాలి పూర్తిగా. దేవతలతో యుద్ధం తెచ్చుకున్నావు కానీ వాళ్ళని నాశనం చేయకుండా వదిలేసావు. ఇప్పుడు వాళ్లే కుట్ర పని విష్ణువుని నీ మీదకి పంపిణీ చేశారు, నీ అంతం చూడబోతున్నారు. వత్తి కొనుచు రాణి జన్నదెత్తిన రోగముల రిపుల ఇంద్రియముల ఉత్పత్తి దశన చెరుపందగు మెత్తన కారాదు రాదు మీద జయం. ఈ మూడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసిన విషయములు. రోగం రాకుండా చూసుకో, సాధ్యమైనంత వరకు ఆరోగ్యకరమైన ఆహారం తింటూ వ్యాయామం చేస్తూ నిరంతరము రోగము మన దగ్గరికి రాకుండా చూసుకోవాలి. ఒకవేళ రోగం వస్తే ఏం చేయాలి, మందు వెళ్ళి ఒకసారి వేసి వదలడం కాకుండా పూర్తిగా మందు వేసి దాన్ని నాశనం చేసేయాలి. అంతేకాని ఓ ట్యాబ్లెట్ వేసుకుని డాక్టర్ గారు ఆరు ట్యాబ్లెట్లు వాడు అంటాడు అనుకోండి, వీడు సొంత పెత్తలతో ఒకటి వాడాక కొంచెం తగ్గాక వదిలేస్తాడు. అంటే లోపల మళ్ళీ రోగం కొంత ఉంటుంది, ఈ రోగం మళ్ళీ తిరగబెడుతుంది. అందువల్ల ఏం చెప్పారు ఇక్కడ మంత్రులు, మంచి ఉపాయం చెప్పారు, రోగము రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకో. పొరపాటున రోగం వస్తే సమూలంగా నాశనం చెయ్యి మందు వేసి దానిని. దాన్ని ఇంగ్లీష్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ఒత్తి కొనుచు రాణి అన్నది ఎత్తిన రోగముల. ఇంక రెండోది ఏమిటి, రిపుల అంటే శత్రువులు కూడా రాకుండా చూసుకో, శత్రుత్వం లేకుండా చూసుకో, వస్తే వాడిని సంపూర్ణంగా నాశనం చేసేయి. ఇంక మూడవది ఇంద్రియముల, వ్యసనములని అర్థం ఇంద్రియములు అంటే. ఇక్కడ నీవు వ్యసనము రాకుండా చూసుకో. ఒకసారి వ్యసనం వస్తే మాత్రం అందులోంచి బయటపడడం చాలా కష్టం. ఈ సిగరెట్లు, ఈ బీడీలు, చుట్టలు, మద్యం ఇలాంటి వాటికి అలవాటు పెట్టేవాడు అంత తేలిగ్గానా? పురాణం వింటూ వింటూ ఒక ఆయన అస్తమాటు గంటకోసారి బయటకు వెళ్ళేవాడు. ఏమిటి ఆయన గంటకోసారి వెళ్ళిపోతున్నాడు అని నాకు ఒకసారి అనుమానం వచ్చింది. అప్పుడప్పుడు నా దృష్టి కూడా ఢామ్ ఢామ్ అని తలుపేస్తూ ఉంటే ఏం చేస్తాం మరి? ఆ వెనకాతలకు వెళ్ళేవాడు, తలుపేసేవాడు, తీసేవాడు. ఆ తర్వాత పక్కావిడ పాప ఆయన షుగర్ పేషెంట్ ఏమోనండి వెడుతున్నాడు అంది. ఆ తర్వాత తెలిసింది ఆయనకున్న మంట ఆ మంట కాదు, ఆయనకున్నది వేరే మంట. ఈ మంట కోసం బయటకు పోయేవాడు ఆయన. కాగడా మంట అంటారు. నిత్య ధూపదీప నైవేద్యాలు, ఆయన ధూపం దేవుడు కూడా ఇష్టపడుతున్నాడో ఏమిటో తెలియదు. ఏముంది అందులో, అదొక బలహీనత తప్ప నిజంగా మనం తలుచుకుంటే అందులో బయటపడలేమిటండి? పరమ మూర్ఖత్వం, అజ్ఞానం వల్ల ఈ వ్యసనాలకు గురవుతున్నాం తప్ప మనిషి ఇంద్రియ నిగ్రహం కలిగితే దృఢత్వంతో నేను ఇది చేయాలనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. మీరు చూస్తున్నారు కదా, 3 గంటలు కూర్చోవాలంటే కూర్చోలేరా? ఒక 2 గంటలు ఏసీ లేకుండా మాత్రం ఉండలేరా? శరీరాన్ని బాగా వాటికి వ్యసనానికి గురి చేస్తున్నాం. ఇది కూడా ఒక వ్యసనం గుర్తుపెట్టుకోండి. మన శరీరాన్ని ఎంత కష్టపెడితే అంత గొప్ప శక్తిని మనం పొందుతాం. దానికే తపస్సు అని పేరు. తపస్సు అంటే ఏమిటి? శరీరాన్ని ఎండగట్టాలి, కృషింపచేయాలి, తిండి నుంచి కొంత శరీరానికి మినహాయింపవ్వాలి. పొద్దున్నే 6 గంటలకే చెంబుడు కాఫీ పడిపోవాలి, అది లేకపోతే కదలలేము. లేకపోతే 2 గంటలు పోయాక ఇన్ని ఇడ్లీ పడిపోవాలి, మళ్ళీ భోజనం పడిపోవాలి. అడుగు తీసి అడుగు వేయడానికి వీలు లేకుండా ఆటోలో లేకపోతే కారులో పెట్టాలి అనే బలహీనతకి మన శరీరాన్ని గురి చేస్తున్నాం. తప్ప మీరు తలుచుకుంటే ఎవరెస్ట్ పర్వతం ఎక్కగలరు, కానీ ఎక్కడానికి ఇష్టపడడం ఇవ్వట్లేదు మీ మనస్సు. అదే వ్యసనం అంటే. ఇది పెద్ద కష్టమేం కాదు, మీరు ఆలోచించండి ఒక్కసారి. ఎంతకాలం సాగుతాయి ఇవన్నీ కూడా? మనం శరీరం విడిచిపెట్టాక అప్పుడు ఏసీ వేయడు యమధర్మరాజు గారు. ఒరే, పురాణం వింటున్నప్పుడు కూడా 1 నిమిషం ఏసీ లేకుండా ఉండలేకపోయావు కదరా, ఇప్పుడు కూర్చో అని భయంకరమైనటువంటి మంటలుండేటటువంటి రోడ్లో పారేసి నడిపించి కర్రలతో కొడతాడు. కాబట్టి మనం శరీరాన్ని కొంత తప్పింపచేయాలి. మహానుభావులైనటువంటి పురుషోత్తములు పూర్వం ఇంద్రియ నిగ్రహంతో 1000 సంవత్సరాలు తిండి మానేశారు, పంచాగ్నిహోత్రాల మధ్యలో ఉండి తపస్సు చేశారు. మనం 5 అగ్నిగుండాలు పెట్టుకుని తపస్సు చేయక్కర్లా, కనీసం కాసేపైన ఈ సౌకర్యాల మీదకి దృష్టి వెళ్లకుండా మనస్సును లగ్నం చేసి పురాణం వినలేమా? అంత బలహీనులమా మనం? మన మనస్సులో ఆమాత్రం దార్ఢ్యం లేదా? కాబట్టి శరీరాన్ని ఎప్పుడూ కూడా వ్యసనములకు గురి కాకుండా, సుఖమనే వ్యసనములకు అసలు గురి కాకుండా సాధ్యమైనంత వరకు కష్టం పెట్టాలన్నమాట. అమ్మ బాబో, దిగి దిగ్గానే అన్ని సుఖాలు వచ్చి పడిపోవాలండి, అప్పుడే మేము మీతో యాత్రకు వస్తామండి అనేవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు. మీరు జ్ఞానుల గురించి చెప్పడంలా, మీరు పరమజ్ఞానులు, మీరు సుఖాలకు అతీతంగా ఉంటారు, నాకు తెలుసు మీ గురించి. మనం సాధ్యమైనంత వరకు కొన్ని సుఖాలు ఎలాగో ఉంటాయి, వద్దన్నా వాటిని ఇవాళ ఏర్పాటు చేసుకోవాల్సిందే. వేళకి తిండి, నిద్ర ఉండాలి, మంచం ఉండాలి, కంచం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ అవసరమైనప్పుడు వాటిని నిగ్రహించగలిగి ఉండాలి. అప్పుడు తట్టుకోవడమే జ్ఞానం. అంటే దిగగానే నాకు రూమ్ రాలేదు, ఢామ్ ఢూమ్ అంటే నీ ఇంటికి పెళ్లికి వచ్చినటువంటి వాళ్ళం ఏమన్నా మనం పెళ్లివారం కదా, మగ పెళ్లి వారికే దిక్కులేదు ఇవాళ. ఆడపెళ్లి వాళ్ళు లేరు, మగ పెళ్లి వాళ్ళు లేరు. కాబట్టి ఇవన్నీ ఏమిటన్నమాట, సాధనలో ఒక భాగం. 1-5 నిమిషాలు ఓర్పు పడితే ఖచ్చితంగా దానివల్ల మళ్ళీ మనకు సుఖమే వస్తుంది. తపస్సులో భాగమే శ్రవణం. అంటే తపస్సు రావాలంటే ఇంద్రియ నిగ్రహం కావాలి, అనగా సుఖము లేక ఇంకేదైనా ఇంద్రియాలని పాడు చేసేటటువంటి వ్యసనముల జోలికి వెళ్ళకూడదు. అసలు ఆ వ్యసనం రాకూడదు. వచ్చిందా అదుపులో పెట్టి దాన్ని జయించాలి, పూర్తిగా జయించాలి. ఇక్కడే ఒక ముక్క చెప్పాడు, వ్యసనము పొరపాటున మనకు అలవాటైతే దానిని ఒకరోజు వదిలి మళ్ళీ మర్నాడు పట్టుకుంటే ఎంతకు పూర్వం కంటే ఎక్కువ నాశనం చేస్తుంది. అంటే ఉదాహరణకు సిగరెట్ కాల్చేవండి తీసుకోండి, మానేద్దాం అనుకుని ఒకరోజు మానేసి మర్నాడు ఈ మానేసిన దానికి 10 రెట్లు తగ్గుతాడు. అప్పుడు ఉపయోగం ఏమున్నది? అయ్యప్ప దీక్ష తీసుకున్నవాళ్ళు 40 రోజుల పాటు జాగ్రత్తగా పక్కన పారేసి ఆ కొండ దిగడమే మొదలు కూడా బస్సులోనే తెచ్చుకుంటారు డబ్బాలకు డబ్బాలు. అప్పుడు దానివల్ల ఉపయోగం ఏమున్నది? ఇంద్రియ నిగ్రహము 40 రోజులు చూపగలిగిన నువ్వు శాశ్వతంగా చూపించలేవా? నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. ఆ వ్యసనము దగ్గర మెత్తనకారాలు, మెత్తపడకూడదు. పర్వాలేదు, ఒక్కటి కాలిస్తే ఏమిటి, 2 కాలిస్తే ఏమిటి అనుకుంటాడు. అక్కడి నుంచి అది వీడి సర్వనాశనం చేస్తుంది.